ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అన్నా, మొన్న నేను ఊరికి పోయినే. అయితే గా ఊర్లో రైతులు మస్తు కష్టం చేస్తారు, కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కనీసం దిగుబడి కూడా వస్తలేదే. అయితే దీనికి కారణం ఏంటంటే వాళ్లకు అసలు ఏమేమి యంత్రాలు ఉన్నాయో కూడా తెలుస్తలేవా. యూరియా, ఎరువులు ఎంత మోతాదులో వేయాలో కూడా తెలుస్తలేదా. రైతులకు కనీసం ఆధునిక వ్యవసాయ పద్ధతులలో గురించి ఏమీ తెలుస్తలేదా. అగో ఇప్పుడే మనకు తొందరనే కాలొచ్చింది. హలో
హలో
హలో రైతన్నా, ఎక్కడి నుండి?
హలో అన్నా, నేను సంజయ్ మాట్లాడుతున్నా, నల్గొండ నుంచి.
అన్నా నల్గొండ నుండానే?
అవునన్నా, నల్గొండగా కోదారంగా మాట్లాడుతున్నా.
అన్నా అంతా బాగేనా?
ఏం బాగన్నా.
అగో నీకేమైంది?
ఏం చెప్పమంటావన్నా, ఈ ఏడు చక్కగా వర్షాలు లేవాయే, సాగర్ నిండకపాయే, ఉన్న బోర్లు చక్కగా పోయి వచ్చాయే, పంటలు చక్కగా పంట వచ్చాయే, ఏం చేయమంటావన్నా? మరి
మరి నువ్వు ఏం పంట వేసినావన్నా?
నేను అన్నా రెండు ఎకరాల్లో వేరుశనగ వేసిన.
అగో వేరుశనగ వేసినావానే, మార్కెట్ లో మస్తు రేట్ ఉన్నది దానికి, ఇక నీకు కావరెందుకే?
చెప్పినగా అన్నా, నీళ్లు సరిపోతలేదని.
ఓ గదా నీ బాధ, ఉన్న నీళ్ళని చక్కగా వాడుకుంటారు కదనే. అన్నా నీకు కథ తెలుసానే? గదే చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదవలేదా?
ఇంతవరకు పడిపోయా చూడలేదన్నా.
గదే అన్నా గా కాకి కదా, అయితే ఒక ఊర్లో ఒక కాకు ఉండేదన్నట్టు. ఆ కాకి ఎండాకాలం పూట దానికి మస్తు దాహం అయితే అంటే ఊరంతా తిరగబట్టింది. అయితే ఓ దగ్గర దానికి ఓ నీళ్ళకుండా కనపడ్డది. దగ్గర పోయి చూస్తే దాంట్లో నీళ్లు కొన్నే ఉన్నాయన్నట్టు. అప్పుడు ఆ కాకి ఏం చేసిందో తెలుసానే? ఏ కాకి కుండలు ఎందుకు దూకుతుంది? అయితే కాకి ఏం చేసిందంటే ఆడ చుట్టుపక్కల ఉన్న రాళ్ళని తీసుకొని ఆ కుండలు వేసింది. అప్పుడు ఆ కుండల నీళ్ళన్ని పైకి వచ్చినాయి. ఇక ఏం చెప్తుంది కాకి నీళ్లు పైకి వస్తే? నీళ్లు దాగిపోయింది. ఇగో ఒక కాకే నీళ్ళని గంత సక్కంగా వాడుకుంటే మరి మనుషులం మనం ఇంత సక్కంగా వాడుకోవాలి?
మరి మనం ఎట్లా జాగ్రత్త వాడుకోవాలన్నా?
గదే చెప్తా విను, నువ్వు వేరుశనగ పంట వేసిన అన్నావు కదా, దానికి తుంపర్ల సేద్యం చేస్తే సరిపోతుంది. తుంపర్ల సేద్యం అంటే ఎక్కువ నీరును వృధా చేయకుండా అవసరమైన నీరును తుంపర్ల రూపంలో మొక్కకు అందించుడే. ఇంకా దీనిపై ఏ సమాచారం నీకు కావాలన్నా మీ దగ్గరున్న కేవీకే లేదంటే మీ వ్యవసాయ అధికారిని సంప్రదించు. సంప్రదిస్తే వాళ్ళకు తగిన సలహాలు ఇస్తారు నీకు. చూసారా మన సంజీవే అన్న తన సమస్యకు పరిష్కారం ఎలా పొందాడో. ఇప్పుడు మనం ఇంకో కాల్ తీసుకుందాం.
హలో
అన్నా, ఎవరు మాట్లాడేది?
హలో నమస్తే అన్నా, నేను వరంగల్ నుండి రాజన్ అని మాట్లాడుతున్నా.
అన్నా రాజన్న, చెప్పన్న మీ సమస్య ఏందే?
నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది అన్నా, మరి దానిలో ఏ పంట వేయాలో నాకు అర్థమైతలేదు, ఏం చేయాలో చెప్పన్న కొంచెం.
మొదట నువ్వు నీ పంట భూమికి పరీక్ష చేయించు.
అన్న పరీక్ష అంటే గుర్తొస్తాను, మొన్న మా కొడుకు కూడా పరీక్ష రాసిండు, కానీ భూమి పరీక్ష ఎట్లయితే?
పరీక్ష అంటే రాసే పరీక్ష కాదే, జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష ఎట్లా చేస్తారో భూమి పరీక్ష కూడా గట్లే చేస్తారు.
అవునన్నా, మొన్న మా కొడుకు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోయినా, అక్కడ డాక్టర్ రక్త పరీక్ష చేసిండు, గట్న ఇప్పుడు మట్టిని హాస్పిటల్ తీసుకోవాలా అన్న?
అగో కరెక్టే నువ్వు చెప్పింది, కాకపోతే మట్టిని హాస్పిటల్ తీసుకోపోతే మంచిగా ఉంటుంది అయ్యప్పు. అసలు మట్టికి డాక్టర్లు ఉంటారా? ఉండరు కదా. దాని కొరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కేవీకేలో గానీ డాట్ సెంటర్లో గానీ మట్టికి పరీక్ష చేస్తారు.
అన్నా పరీక్ష ఎందుకే? మొన్న మా కొడుకు జ్వరం వస్తే దేవుని దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టించిన, తగ్గిపోయింది.
అయితే అది నిజమే కావచ్చు, కానీ గాల్ల దీపం పెట్టి దేవుడా ఆరిపోద్దంటే అది అసలు ఆరిపోకుండా ఉంటదా? గట్లే దేవుని దయతో పాటు మన ప్రయత్నం కూడా మనం చేయాలి.
అవును, మరి పరీక్ష చేయడానికి భూమిని అంతా ఎట్లా తీసుకోవాలి
అన్నా? గట్ల కాదే, నీకున్న 2 ఎకరాల భూమి నుండి ఆడో పిడికిలి ఈడో పిడికిలి గట్ల మొత్తం 2 కిలోల మట్టిని తీసుకొని పో.
సరే అన్న, మంచిగా చెప్పినావు. నువ్వు చెప్పినట్లే ఇంకా రేపే పరీక్ష చేయడానికి మట్టిని తీసుకుపోతా.
ఆ అన్న మంచిది, ఇంకా నీకు ఏ సమస్య ఉన్నా మళ్ళోసారి మా చేను కబుర్ల కార్యక్రమానికి ఫోన్ చేయి. ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది, కాల్ తీసుకుందామా? హలో, నమస్తే అన్న.
హలో, నమస్తే అన్న.
అన్న బాగున్నావా? అన్నయ్య
బాగున్నానా, మరి నీవెట్లున్నావే?
నాకేందన్న, జబర్దస్త్ ఉన్నా. ఎక్కడి నుండి ఫోన్ చేస్తానవే?
నేను పాలమూరు నుంచి ఫోన్ చేస్తున్నానే.
అయితే గా పాలమూరులో పిల్లల మరిచెట్టు మంచిగా ఉన్నాదే.
బాగుందన్న, దానికేమైంది?
మరి ఇంతకు నీ సమస్య ఏంది?
అదేం లేదన్నా, మా చేను పక్కలు మొక్కజొన్నలు వేసిండ్రు. వాళ్ళేమో ఇళ్లతో నాగలి కట్టి కూలలను పెట్టి వేసిండ్రు, కానీ విత్తనాలు ఏమో ఒక్కొక్క దాని మంచిగా దగ్గర దగ్గర మొలిసినాయి, ఒక్కొక్క దాని అసలు మొలవనే లేదు. నేను కూడా ఇద్దాం అనుకుంటున్నా, మరి దీనికి ఏమన్నా విషయలు ఉన్నాయావే?
ఎందుకు లేవే, ఈ మధ్యలో విత్తనాలు వేయడానికి సీడ్ కమ్ ఫెర్టిలైజర్ అనేది వచ్చిందే.
అంటే గదేందే?
అంటే గది ఏం లేదు, మనం ట్రాక్టర్ ను ఉపయోగించి దున్ననీకే నాగల్ వాడతాం. గిది కూడా గట్లనే ఉంటది.
అంటే ఎట్లుంటది ఇంతకు?
అంటే ఈ నాగల్కే 2 డబ్బాలుంటాయి, వాటిలల్లా ఓ దాంట్లో విత్తనాలను ఇంకో దాంట్లో ఎరువులను పోసి ట్రాక్టర్ కు పెట్టి దున్నినట్లు దున్నితే చాలు. ఇక విత్తనాలు ఎరువులు సరిగ్గా పడతాయి, చేను మొత్తం ఒకేలాగా పడతాయి, దీనికి కూలీలు కూడా అవసరం లేదు. అంతేకాదన్నా, మంచిగా సాళ్ళ లాగా పడతాయి, మంచి వరస ఉంటది.
సరే అన్న, మంచి ముచ్చట చెప్పినావు.
ధన్యవాదాలన్నా మరి ఫోన్ చేసినందుకు. ఇలాగే రైతులు ఫోన్ చేసి వారి యొక్క సమస్యలకు సమాధానాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా కావాలనిపిస్తే కిసాన్ కాల్ సెంటర్ కి కూడా కాల్ చేయొచ్చు. మీకు తెలుసో లేదో కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ 1801551.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
ఏంటే ప్రీతి, ఈ మధ్య కాలేజ్ కి రావట్లేదు ఎందుకే?
అవునే, ఈ మధ్య ఆరోగ్యం అస్సలు బాగోవడం లేదు. ఏ చిన్న పని చేసినా ఆయాసం వస్తుంది. అసలు సమస్య ఏంటో అర్థం కావడం లేదు.
అయ్యో, అట్లెందుకు అనిపిస్తుందే? ఒకసారి హాస్పిటల్లో చూయించుకోలేకపోయావా? సరే, ఇప్పటికైనా ఏమైంది? నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నారు, పద ఒకసారి వెళ్ళి చూపించుకుందాం. అసలు ప్రాబ్లం ఏంటో డాక్టర్ చెప్తారు.
ఆ సరే, వెళ్దాం పద.
రండమ్మా, కూర్చోండి. మీ సమస్య ఏంటో చెప్పండి.
ఈ అమ్మాయి నా స్నేహితురాలు. దీనికి కొద్ది రోజులుగా ఆరోగ్యం అసలు బాగుండటం లేదు. ఏ చిన్న పని చేస్తున్నా ఆయాసం వస్తుంది, త్వరగా అలసిపోతుంది. ఈమె ఆరోగ్య సమస్య ఏంటో ఒకసారి పరీక్షించి చెప్పండి.
ఇదిగో ఈ స్లిప్ తీసుకో అమ్మా, ఇందులో టిక్ పెట్టిన పరీక్షలన్నీ చేయించుకొని రా.
డాక్టర్, మీరు చెప్పిన టెస్ట్లన్నీ చేయించాం, ఇదిగోండి రిపోర్ట్స్.
రిపోర్ట్స్ ఇటు ఇవ్వమ్మా. ఈమె అనారోగ్యానికి ముఖ్య కారణం తన శరీరంలో కొవ్వు శాతం పెరిగింది, అందువల్లే తను అలసటగా ఆయాసంగా ఫీల్ అవుతుంది. కాబట్టి మా హాస్పిటల్లో ఉన్న డైటీషియన్ సుధా గారిని సంప్రదించండి, ఆవిడ మీకు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో చెప్తారు.
ఎక్స్క్యూజ్ మీ డాక్టర్.
రండి కూర్చోండి. మీ పేర్లేంటి?
నా పేరు సత్య, తను నా స్నేహితురాలు ప్రీతి. మమ్మల్ని డాక్టర్ పద్మగారు పంపించారు మీ దగ్గరికి.
ఓ అవునా, ఇప్పుడే మీ రిపోర్ట్స్ వచ్చాయి, నేను వాటిని చూశాను. చూసిన తర్వాత తెలిసిందేంటంటే మీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంది. చెప్పమ్మా ప్రీతి, నువ్వు రోజు ఎలాంటి ఆహారం తీసుకుంటావు?
మేడం, నేను ఉదయం నుండి రాత్రి వరకు తీసుకునే ఆహారంలో నూనె శాతం అధికం, ఇంట్లో చేసేవి తక్కువగా తింటాను, ఎక్కువగా బయట ఆహారం ఇష్టపడతాను. బయట దొరికే మిర్చి, బజ్జీలు, పిజ్జా, బర్గర్లు ఎక్కువగా తింటాను. మాంసాహారాలు కూడా బాగానే తింటాను.
అసలు విషయం ఇదన్నమాట, మీ శరీరంలో కొవ్వు శాతం పెరగడానికి ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారమే కారణం. కాబట్టి మీరు కొన్ని ఆహార నియమాలు పాటించాలి, అప్పుడే మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు.
క్రొవ్వు పెరగడం వల్ల ఇంత అనారోగ్యంగా ఉంటామా? అసలు క్రొవ్వు అంటే ఏమిటి? దానివల్ల నష్టాలు ఏమిటి?
మంచి ప్రశ్న అడిగావు సత్య, చెప్తాను విను. కొవ్వులు మన శరీరానికి అవసరమైన పోషక పదార్థం. ప్రతిరోజు ఆహారంలో కొవ్వులు అవసరమే, కానీ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కొవ్వులు శక్తినిస్తాయి, శరీరంలోని విటమిన్ల శోషణకు ఉపయోగపడతాయి, చర్మం మరియు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాయి.
అంటే కొవ్వు ఉన్న పదార్థాలు అన్నీ నేను తినొచ్చా?
అలా కాదు, అందులో మంచి చెడు రెండు రకాలు ఉంటాయి. మంచి కొవ్వులను అన్సాచురేటెడ్ కొవ్వులని కూడా అంటారు. ఇవి రెండు రకాలు, మోనో అన్సాచురేటెడ్, పాలీసాచురేటెడ్. ఇవి మరలా రెండు రకాలు, అవి ఒమేగా 3 ఒమేగా 6. వీటిని ఆవశ్యక కొవ్వు ఆమ్లాలని కూడా అంటారు. ఆవశ్యక కొవ్వు ఆమ్లాలను మన శరీరం తయారు చేసుకోలేదు, కాబట్టి వాటిని మనం ఆహారం నుండి తీసుకోవాలి. అన్సాచురేటెడ్ కొవ్వులు ధమనులలో ఉన్న మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేసి దాని శరీరానికి ప్రసరింపజేస్తుంది. దీని వలన గుండె సంబంధిత వ్యాధులను నిర్మూలించవచ్చు. ఈ అన్సాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అన్సాచురేటెడ్ కొవ్వులు కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. గర్భంలోని పిండం మొదటి 6 నెలల వరకు కళ్ళు మెదడు పెరుగుదలకు సహాయపడుతుంది. పెద్దలలో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కూడా రక్షిస్తుంది.
అవునా, మంచి కొవ్వుల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? మరి చెడు కొవ్వులు అంటే ఏమిటి? వాటి వల్ల వచ్చే నష్టాలు ఏమిటి?
ఆ చెప్తాను విను. చెడు కొవ్వులు అనేవి రెండు రకాలు. అవి సాచురేటెడ్ మరియు ట్రాన్స్ కొవ్వు రూపంలో ఉంటుంది. చెడు కొవ్వులు మన శరీరంలో కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. చెడు కొవ్వుల వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అమ్మో, గుండె సంబంధిత వ్యాధులు అయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటా. అసలు మన శరీరంలో ఉండే కొవ్వుల వలన ఉపయోగమేమిటి?
ఆ చెప్తాను వినుప్రీతి. కొవ్వులు మన శరీరంలో శక్తిని నిల్వ చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తాయి. కొవ్వు కణాల పొరలలో ఉండే ముఖ్య పదార్థం. కణాల పెరుగుదలకు అవసరమైన పదార్థాలను కొవ్వు రవాణా చేస్తుంది. శరీరంలో జరిగే ఎన్నో జీవక్రియలకు తోడ్పడుతుంది. చర్మం కింద కొవ్వు ఒక పొరలా నిల్వ ఉంటుంది. ఆ కొవ్వు శరీరం నుండి వేడిని బయటికి పోనివ్వకుండా ఆవాహకంలా పనిచేస్తుంది. శరీరంలో కొవ్వు అతి ముఖ్యమైన అవయవాలు అయిన మూత్రపిండాలు, గుండె మొదలైన వాటి చుట్టూ ఒక పొరలా ఏర్పడి వాటికి ఏమైనా ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది.
మన శరీరంలో ఉండే కొవ్వుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? మరి ఆహారంలో ఉండే కొవ్వుల వల్ల ఉపయోగాలేమిటి?
ఆ విషయానికే వస్తున్నా. మనం రోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం శక్తి కొవ్వులే. 1 గ్రాము కొవ్వు 9 కిలోకాలరీల శక్తిని విడుదల చేస్తుంది.
అమ్మో, 9 కిలోకాలరీల!
మనం ఆహారం తీసుకోలేని పరిస్థితులలో ఉన్నప్పుడు శరీరంలో ఉన్న కొవ్వు జీవక్రియలకు కావలసిన శక్తిని విడుదల చేస్తుంది. ఆహారంలో ఉండే కొవ్వు ఏ, డి మరియు ఈ విటమిన్లకు వాహకంలా పనిచేస్తుంది.
మరి మంచి కొవ్వుకి మరియు చెడు కొవ్వుకి సంబంధించిన ఆహార పదార్థాలు ఏమిటి?
మంచి కొవ్వుకి సంబంధించిన ఆహార పదార్థాలు, ముందుగా అందులో ఉండే రకాలు మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు. వాటికి సంబంధించిన ఆహార పదార్థాలు ఏంటంటే ఆలివ్ నూనె, ద్రాక్ష గింజల నూనె, నట్స్ మరియు గింజలు. అన్సాచురేటెడ్ కొవ్వులకు సంబంధించినవి లేత మాంసం, సాల్మాన్ మరియు ట్యూనా చేపలు. ఒమేగా 3కి సంబంధించిన ఆహార పదార్థాలు సాల్మాన్ మరియు ట్యూనా చేపలు. ఒమేగా 6కి సంబంధించిన ఆహార పదార్థాలు పొద్దుతిరుగుడు గింజల నూనె, వేరుశెనగ నూనె.
మరి చెడు కొవ్వుకు సంబంధించిన పదార్థాలు ఏమిటి?
ఆ విషయానికే వస్తున్నా. జంతువుల మాంసం, బిస్కెట్స్, చిప్స్, వెన్న మరియు క్రీమ్ మొదలైనవి. కేక్స్, బిస్కెట్స్ ఇవి కూడా చెడు కొవ్వుల కిందికే వస్తాయి.
ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఆహార పదార్థాలలో ఎక్కువ ఎందులో మంచి కొవ్వు శాతం అధికంగా ఉంటుంది?
నట్స్ మరియు నూనె గింజలలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. పండ్లు మరియు కూరగాయలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. చేపలు, సోయాబీన్ నూనె మరియు ఆకుకూరల్లో ఒమేగా 3 కొవ్వు అధికంగా ఉంటాయి. ఎక్కువగా కూరగాయల నూనెలలో, మాంసం, కాలేయం మరియు మెదడులలో ఒమేగా 6 కొవ్వు అధికంగా ఉంటాయి.
నేను ఆవశ్యక కొవ్వుల గురించి కొంచెం విన్నాను. వాటి వల్ల మన శరీరానికి ఉపయోగాలు ఏమిటి కొంచెం చెప్తారా?
లినోలిక్ ఆమ్లం, లినోలెనిక్ ఆమ్లాలను ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు అని అంటారు. వీటినే ఒమేగా 3, ఒమేగా 6 మరియు N6, N3 కొవ్వు ఆమ్లాలని కూడా అంటారు. కొవ్వు ఆమ్లాలు మన శరీరంలోని హార్కోన్ లాంటి పదార్థమైన ఇకోసినాయిడ్స్ పూర్వగాములుగా పనిచేస్తాయి. శరీరంలో జరిగే ఎన్నో ప్రక్రియలకు ఇకోసినాయిడ్స్ నియంత్రిస్తాయి.
ఈ కొవ్వుల వల్ల శరీరానికే కాకుండా రక్తానికి సంబంధించిన వాటికి ఏమైనా ఉపయోగం ఉందా?
ఉంది. ప్రోస్టాగ్లాడిన్స్, ప్రోస్టాసైక్లిన్స్, థ్రోంబ్రాక్సిన్స్ మరియు ల్యూకోట్రిన్స్, ఈ ఇకోసినాయిడ్స్ శరీరంలోని ఎన్నో ముఖ్యమైన విధులను మరియు రక్తపోటును నియంత్రించడం, ప్రత్యుత్పత్తి చక్రాన్ని పర్యవేక్షించడం, రక్తం గడ్డకట్టడానికి సహాయపడడం, ఇంకా ప్రోస్టాగ్లాండిన్స్ మెదడుని సక్రమంగా పనిచేసేట్లుగా చూడటం, రక్తనాళాలు, రక్త కణాలు, రక్త ఫలికలు మొదలైన వాటి విధులను నిర్వహించడం వంటివి కూడా చూసుకుంటుంది. అంతేకాక గర్భం దాల్చడానికి, పురిటి నొప్పులు రావడానికి, కణ ప్రచోద రవాణాకు, రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువగా ఉత్పత్తి జరిగినప్పుడు రక్తం ఎక్కువగా గడ్డకట్టడం, రక్తనాళాలు సన్నబడటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను ఒమేగా 3 కొవ్వు, ఈకోసినాయిక్ యాసిడ్ మరియు డెహెక్సనాయిక్ యాసిడ్లు తగ్గిస్తాయి. ఇవి చేప నూనెలలో లభిస్తాయి. రక్త ఫలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా, అలాగే రక్తం గడ్డకట్టకుండా చేసి గుండెపోటును నివారిస్తుంది.
ఇప్పుడు మీరు చెప్పిన ప్రయోజనాలన్నీ మనం తీసుకునే ఆహారం నుండి వచ్చే కొవ్వుల ఉపయోగాలు. మరి మన శరీరంలో ఉండే కొవ్వుల వలన ఉపయోగం ఏమిటి చెప్పండి.
చెప్తాను. ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు చర్మంలోని ఫాస్ఫోలిపిడ్స్ లో ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్స్ రూపంలో సేబం పూర్వగాములుగా శక్తిని అందిస్తాయి. ఇవి సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాల కంటే త్వరగా ఆక్సీకరణ చెందుతాయి.
మరి మనం తీసుకునే ఆహారంలో ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి కదా, వాటిని సంహరించడంలో కొవ్వులు ఏమైనా పాత్ర వహిస్తాయా?
తప్పకుండా వహిస్తాయి. ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు బాక్టీరియాలను నాశనం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్, స్టెఫలోకోకస్ మరియు నియోకోకస్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. రోగనిరోధక వ్యవస్థలోని థైమస్ ఆధారిత కణాల పొరల కూర్పుకు సహాయపడతాయి. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి.
కొవ్వులు ఇవన్నీ పనులే కాకుండా పెరుగుదల మరియు అభివృద్ధిలో ఏ విధంగా ఉపయోగపడతాయి?
అందులో కూడా ఆవశ్యక కొవ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. పిండ దశలో పెరుగుదలకు, జీవిత ప్రారంభ దశలో శరీరాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆహారం ద్వారా అరాచిడోనిక్ ఆమ్లంను, డెహెక్సనాయిక్ యాసిడ్ను సమపాలలో తీసుకున్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు బరువు, తల చుట్టుకొలత, బొడ్డు, ప్రేగు బరువు సరైన విధంగా ఉంటాయి. ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు లోపించినప్పుడు శరీరంలో ఉండే శక్తిని శరీరం అభివృద్ధికి కావలసిన జీవక్రియగా శక్తిగా మార్చుకోవడం జరగదు. అందువలన పెరుగుదల లోపిస్తుంది.
ఆవశ్యక కొవ్వులు గుండెకు రక్షణ కవచంలా ఉండి వాటికి ఏ హాని కలగకుండా చూస్తాయి అని చెప్పారు కదా. ఒక గుండెకే కాకుండా ఇంకా ఏ అవయవాలకు ఉపయోగపడతాయి?
అవును, కొవ్వు వల్ల మన శరీరంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే మెదడు, కంటి చూపు, చర్మ సంరక్షణ మరియు క్యాన్సర్ నివారణకు ఆవశ్యక కొవ్వులు ఉపయోగపడతాయి.
ఇప్పటి వరకు ఆవశ్యక కొవ్వుల వల్ల వచ్చే లాభాలు చెప్పారు. వాటిని ఎక్కువ లేదా తక్కువ తీసుకోవడం వలన ఏమైనా నష్టాలు ఉన్నాయా?
నష్టాలు ఉన్నాయి. కొవ్వు పదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల చాలా అనర్థాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం లాంటి సమస్యల తీవ్రత పెరిగిపోతుంది. కొవ్వు పదార్థాలు మితంగా తినడం, ఎక్కువగా మంచి కొవ్వులున్న పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అలా కాకుండా అధిక మోదాతులో బేకరీ పదార్థాలు, వేపుడులు, మార్కెట్లో ఉండే కేకులు, చిప్స్, ఇంకా అనేక చెడు కొవ్వులు కలిగిన పదార్థాల వల్ల సమస్యలను కొలి తెచ్చుకుంటున్నారు.
మరి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమేమి నష్టాలున్నాయి? ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతినవచ్చు? అసలు కొవ్వు ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులేమిటి?
తప్పకుండా చెప్తాను. కొవ్వు పదార్థాలను, పిండి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. వాటిని తీసుకున్నప్పుడు అవి జీర్ణమై గ్లూకోజ్లా మారుతుంది. శరీరానికి కావలసిన గ్లూకోజ్ వాడుకోబడి మిగిలినవి కొవ్వు రూపంలో నిల్వ చేయబడతాయి. ఇవే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ఆహార ఎంపిక విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఇవే కాకుండా అథిరోస్క్లెరోసిస్, ఇది ఆహారంలో కొవ్వులను అధికంగా తీసుకున్నప్పుడు అథిరోస్క్లెరోసిస్ అనే గుండె సంబంధిత వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. అథిరోస్క్లెరోసిస్ అంటే గుండె ధమనులు గట్టిపడతాయి, అందువల్ల రక్త ప్రసరణకు తీవ్ర అంతరాయం కలిగి గుండెపోటు వస్తుంది. శరీరంలో చెడు కొవ్వులు ఎక్కువ అయినప్పుడు ఈ సమస్య చూస్తాము. ఇంకా క్యాన్సర్, మాంసాహారంలో కొవ్వులు అధిక శాతంలో ఉంటాయి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. హైపోథాల్మియా దెబ్బతింటుంది.
నేను నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్లే కదా నా ఆరోగ్యం దెబ్బతింది, అంటే ఇక మీదట నేను నూనె పదార్థాలు తీసుకోకూడదా? ఒకవేళ తీసుకుంటే అవి ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి మేడం?
తప్పకుండా మీరు తీసుకోవచ్చు. కానీ అది ఒకే రకం నూనెలా కాకుండా రెండు మూడు రకాలు కలుపుకొని వాడటం వల్ల శరీరానికి అన్ని రకాల కొవ్వులు సమతుల్యంగా అందుతాయి. ఎందుకంటే ఇలా వాడటం వల్ల ఒమేగా 3 ఒమేగా 6 కొవ్వుల సమతుల్యం ఏర్పడి గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వల్ల కలిగే సమస్యలు తగ్గుతాయి. మీరు ఎక్కువగా వేపుడు పదార్థాలు తింటారు కదా, అవి తినాలనుకున్నప్పుడు ఒకేసారి వేపుడుకు ఉపయోగించిన నూనెను మరొకసారి వేపుడుకి ఉపయోగించకూడదు. ఎందుకంటే ఒకసారి బాగా వేడి చేసిన నూనెను మరలా వేడి చేయడం వలన నూనె విషపూరితం అవుతుంది. కాబట్టి దానిని తాలింపులకు వాడటం మంచిది.
ఇలా 2-3 రకాల నూనెలు ఎంచుకునేటప్పుడు ఎలాంటివి ఎంచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
అవును, ఇలాంటి నూనెలు ఎంచుకునేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటంటే, నూనె యొక్క స్మోకింగ్ పాయింట్ బట్టి వాటిని ఎంచుకోవాలి. ఎందుకంటే త్వరగా పొగ వచ్చే నూనెలను తాలింపులకు వాడటం, ఆలస్యంగా వచ్చే వాటిని నిల్వ ఉంచే చిరుతిళ్ళ తయారీకి వాడటం మంచిది.
థ్యాంక్ యూ డైటీషియన్ గారు, మీరు నాకు కొవ్వులు, అందులో రకాలు, వాటి వల్ల ఉపయోగాలు మరియు అనర్థాలు చక్కగా వివరించారు. నేను వీటిని తప్పకుండా పాటించి నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను.
చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా, ఇక నుండైనా నీ ఆరోగ్యం పైన జాగ్రత్త వహించు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో ఓదెలతో తయారు చేసే ఉప్మా గురించి తెలుసుకుందామా? ఓదెలు, దీనినే ఆంగ్లంలో బార్న్యార్డ్ మిల్లెట్ అని కూడా అంటారు. కోడి సామలు అని మరో పేరుతో కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా పసుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలేంటో చెప్పేస్తాను. ఓదెల ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు: ఓదెలు 1 కప్పు, నీరు 2.5 కప్పులు, పెద్ద ఉల్లిపాయలు 2 సన్నగా తరగాలి, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, పచ్చిమిర్చి 3 చిన్నగా కోసుకోవాలి, ఉప్పు సరిపడినంత, కొత్తిమీర తురుము 3 టేబుల్ స్పూన్లు. తాలింపు కోసం నెయ్యి లేదా నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, వేయించిన పల్లీలు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు కొన్ని, కరివేపాకు 1 రెమ్మ. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి వినేద్దామా? ఓదెలు 1 కప్పు, నీరు 2.5 కప్పులు, పెద్ద ఉల్లిపాయలు 2, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, పచ్చిమిర్చి 3 చిన్నగా కోసుకోవాలి, ఉప్పు సరిపడినంత, కొత్తిమీర తురుము 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, వేయించిన పల్లీలు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు కొన్ని, కరివేపాకు 1 రెమ్మ. అందరూ రాసుకుంటున్నారు కదా. ఇక మనం తయారీ విధానం వినేద్దామా? ముందుగా ఓదెలను సరిపడినంత నీరు పోసి 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడిగి నీటిని వడపోసి పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని వేడి చేసి నూనె వేసి తాలింపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత నీరు పోసి ఉప్పు కూడా చేర్చాలి. నీరు మరుగుతున్న సమయంలో ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఓదెలను వేసి ఉడికించుకోవాలి. అంతే అండి, ఓదెల ఉప్మా తయారైపోయింది. ఇక వడ్డించే ముందు కొత్తిమీర తురుము ఇంకా జీడిపప్పుతో అలంకరించుకుంటే అటు చూడ్డానికి ఇటు వాసనకు ఇంపుగా గుమగుమలాడుతుంది. విన్నారు కదా, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఓదెల ఉప్మా. ఇంకెందుకు ఆలస్యం, చికచకా చేసేసుకోండి. ఇక మనం దీని పోషక విలువలేంటో తెలుసుకుందామా? ఇందులో పీచు పదార్థాలు, ఫాస్ఫరస్, కాల్షియం అధిక శాతంలో ఉంటాయి. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు కూడా లభిస్తాయి. ఇనుము అధిక మోతాదులో లభిస్తుంది. ఇక మనం ఓదెల ఆరోగ్య లాభాల విషయానికొస్తే దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం ద్వారా మధుమేహంను అదుపులో ఉంచుకోవచ్చు, గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చు, శరీర బరువును తగ్గించుకోవచ్చు. విన్నారు కదా, ఓదెల వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో. ఈ ఓదెలు ప్రపంచవ్యాప్తంగా భారత్, చైనా, జపాన్, మలేషియా దేశాల్లో పండిస్తున్నారు. మన దేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు. వచ్చే వారం మరొక ఆరోగ్య రుచులలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞానగాని శీర్షికకు స్వాగతం. ముందుగా గతవారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందాం. గతవారం మొదటి ప్రశ్న, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది? సమాధానాలు ఏ 1965, బి 1968. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 1965. ఎందుకంటే 1965 సంవత్సరం నవంబర్ 17 తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రకటించబడింది. ఆ తరువాత 1966 సంవత్సరం నుండి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సెప్టెంబర్ 8 తేదీన మనం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గతవారం రెండవ ప్రశ్న, 2016 సంవత్సరపు అక్షరాస్యత దినోత్సవ ప్రధాన అంశం ఏంటి? సమాధానాలు ఏ అక్షరాస్యత సుస్థిర సమాజం, బి 21వ శతాబ్దానికి అందరికీ విద్య. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి 21వ శతాబ్దానికి అందరికీ విద్య. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇది 50వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఈ సందర్భంగా యునెస్కో చదవడం అనేది పాత విషయం, భవిష్యత్తును రాయండి అనే నినాదాన్ని ఇచ్చింది. ఇటీవల యునెస్కో సహస్రాబ్ది లక్ష్యాలను ప్రపంచ దేశాల ముందు ఉంచింది. దీనికి 2030 గడువును నిర్దేశించింది. ఈ లక్ష్యాలలో ముఖ్యమైన అంశం అందరికీ నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడం, జీవిత పర్యాంతం విద్యావకాశాలు కల్పించడం. ఈ లక్ష్యాలను అమలు చేయడానికి భారత ప్రభుత్వం తన సమ్మతిని తెలియజేసింది. దీనిలో భాగంగా 2030 సంవత్సరానికి యువతలో సంపూర్ణ అక్షరాస్యత అందించడం, ఎక్కువ మంది వయోజనులలో కనీస అక్షరాస్యతను సాధించవలసి ఉంది. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు శ్రీహితులు డాక్టర్ స్వరూప దోమలగూడ, జె శిరీష కామారెడ్డి, రవిరాజు మెదక్, సిద్ధారావు ఖమ్మం, సిస్టాఈశ్వర్ కాకినాడ, రాజేందర్ సిద్దిపేట, వంశీకృష్ణ వీర్నపల్లి, మాధవీలత దూసకల్. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు లింగం ఫతేపూర్, రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు డి అనిత కామారెడ్డి. విజేతలందరికీ చేనికబుర్ల తరపున మా అభినందనలు. ఇక ఈ వారం మొదటి ప్రశ్న, మానవ శరీరంలో T3, T4 అనే పదాలు ఏ గ్రంథికి సంబంధించినవి? సమాధానాలు ఏ థైరాయిడ్ గ్రంథి, బి క్లోమ గ్రంథి. ప్రశ్న మరోసారి, మానవ శరీరంలో T3, T4 అనే పదాలు ఏ గ్రంథికి సంబంధించినవి? సమాధానాలు ఏ థైరాయిడ్ గ్రంథి, బి క్లోమ గ్రంథి. రెండవ ప్రశ్న, గాయిటర్ అనే వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారు? సమాధానాలు ఏ రక్త పరీక్ష, బి మూత్ర పరీక్ష. ప్రశ్న మరోసారి, గాయిటర్ అనే వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారు? ఏ రక్త పరీక్ష, బి మూత్ర పరీక్ష. గతవారం లాగానే ఈ వారం మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9492927422 నెంబరు మరోసారి 9492927422కి SMS చేయండి. మీరందరూ వచ్చేవారం చెనుకబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.